తత్వమసి మహావాక్య వివరణ గురించి మనకి మూడు శ్లోకాల్లో ఈ అధ్యాయంలో రాబోతూ ఉన్నాయి. తత్వమసి అనేటువంటిది నాలుగు వేదాల్లో ఉన్న నాలుగు మహావాక్యాల్లో ఒక మహావాక్యం. అందులో మూడు పదాలు ఉన్నాయి, తత్, త్వము, అసి అనేటువంటి మూడు పదాలు ఉన్నాయి. ఈ మూడు పదాలని వివరిస్తూ మనకి మూడు శ్లోకాలని ఇక్కడ చెప్పడం జరిగింది ఈ అధ్యాయంలో. అవే మనకి 29, 30, 31 అనేటువంటి మూడు శ్లోకాలుగా ఇక్కడ చెప్పడం జరిగింది. ముందుగా త్వం పదార్థాన్ని తెలియజేయటం కోసమని, త్వం పదం యొక్క అర్థాన్ని తెలియజేయటం కోసమని ఒక శ్లోకాన్ని చెప్పారు. ఆ శ్లోకం 29 చూడండి.
సర్వభూతస్థమాత్మానం
సర్వభూతాని చాత్మని ఇచ్ఛతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః సర్వత్ర సమదర్శనః అంతటా సమదర్శనం కలిగినటువంటి యోగయుక్తాత్మ, యోగయుక్తుడైనటువంటి వాడు, యోగి అయినటువంటి వాడు, ధ్యాన యోగంలో బాగా సిద్ధి పొందినటువంటి యోగి అయినటువంటి వాడు ఎలా ఉంటాడట అతడు? సర్వభూతస్థం ఆత్మానం, అన్ని ప్రాణంలో ఆత్మని అంటే తనని చూసుకుంటాడు. అలాగనే ఆత్మానం తనలో సర్వభూతానిచ, సర్వభూతానిచ అన్ని ప్రాణుల్ని ఆత్మని తనలో దర్శిస్తూ ఉంటాడు. ఇచ్ఛతే అంటే ఎవరైతే సర్వత్రా సమదర్శనం చేయగలిగినటువంటి యోగి, యోగయుక్తుడైనటువంటి వాడు ఉన్నాడో అతడు ఈ లోకంలో ఎలా వ్యవహరిస్తాడంటే అన్ని ప్రాణుల్లో ఆత్మని చూస్తాడు, ఆత్మలో అన్ని ప్రాణుల్ని చూస్తాడు. తాను ఆత్మని తెలుసుకున్న తర్వాత అన్ని ప్రాణుల్లో తనను చూస్తాడు, తనలోనే అన్ని ప్రాణుల్ని చూస్తాడు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంటే ఇక్కడ తొమ్మంటే నీవు కదా, ఆ నీవు ఎవరు? నిజమైనటువంటి నీవు పరమాత్మ. కాబట్టి నీవు ఏ లక్షణం కలిగి ఉండాలి? ఈ దేహమనోబుద్ధులకి సంబంధించినటువంటి లక్షణాలు ఉండకూడదు, అప్పుడే నిజమైనటువంటి త్వం. అందుకనే శంకరాచార్యుల వారు త్వం పదానికి ఒక భావాన్ని చెప్పారు. ఉపాధి వినిర్ముక్తం సమాధి దశా సంపన్నం త్వం పద లక్ష్యార్థ అని తత్వబోధులు చెప్పారు. ఉపాధి వినిర్ముక్తం, ఉన్నటువంటి ఉపాధులన్నీ వదులుకున్నటువంటి వాడు, సమాధి దశా సంపన్నం, సమాధి స్థితిలో అలా మనస్సును నిలిపినటువంటి వాడు, అదిగో అటువంటి వాడే తొంపద లక్ష్యార్థ. అంటే తొమ్మనేటువంటి పదానికి లక్ష్యార్థం అంటే ఉన్నటువంటి అర్థం, ఉద్దేశించినటువంటి అర్థం, అదిగో అది అన్నాడు. అతడే త్వం. ఇప్పుడు మరి అందరూ కూడా నీవు పరమాత్మ, నీవు పరమాత్మ అంటే నేను నేను అని దేహం కలిసి చూసుకుంటే సుఖం లేదు. ఎందుకంటే ఈ దేహం ఎప్పుడు పరమాత్మ కాదు, ఈ మనస్సు ఎప్పుడు పరమాత్మ కాదు. ఈ దేహానికి మనస్సుకి మొదలైనటువంటి ఉపాధులన్నిటికీ వేరుగా ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో అది పరమాత్మ. అందుకనే ఇక్కడ త్వం పదాన్ని చెప్పడానికి ఎలా ఉంటాడు ఈ త్వం, ఎలా ఉంటాడు? యోగయుక్తుడై ఉంటాడు. ఎలాంటి దృష్టి ఉంటుంది అతనికి? ఎలాంటి దృష్టి? సమదృష్టి కలిగి ఉంటుంది. సమదృష్టి అంటే ఏమిటి? అన్ని ప్రాణుల్లో తనని చూసుకుంటూ, తనలో అన్ని ప్రాణుల్ని చూసుకుంటూ, అంతా తానే అనేటువంటి భావనలో ఉండేటువంటి వాడే ఇదిగో ఇక్కడ చెప్పినటువంటి యోగయుక్తుడైనటువంటి వాడు. యోగయుక్తాత్మ, ఇది మొట్టమొదటి పదం. యోగయుక్తాత్మ, యోగయుక్తుడు అంటే ధ్యానంలో పరిపూర్ణుడైనటువంటి వాడే ఈ యోగయుక్తాత్ముడు. అంటే యోగం అనంటే ఏమిటి? యోగయుక్తుడు అనంటే యోగంతో కూడినవాడు. అసలు యోగం అంటే ఏమిటి? జీవ బ్రహ్మ ఏకత్వమే యోగం. జీవుడు బ్రహ్మము రెండు ఒక్కటి కావటమే యోగం. మరి ఇప్పటి వరకు తనను తాను జీవుడుగా భావించుకొని ఎవరైతే భ్రమలో ఉన్నాడో అటువంటి వాడు తన యొక్క భ్రమని పోగొట్టుకోవటం కోసం జ్ఞానాన్ని పొంది ధ్యానాన్ని సాగించి నేను జీవుణ్ణి కాదు నేను ఆత్మను అనేటువంటి స్థిర నిశ్చయానికి ఎవరైతే వచ్చారో అదిగో అటువంటి వాడే యోగయుక్తుడు. తాను ఆత్మను అనేటువంటి అనుభూతి కలిగినటువంటి వాడు. మరి అటువంటి వాడి యొక్క దృష్టి ఎలా ఉంటుంది అని అంటే ఇక్కడ చెప్తున్నారు సర్వత్ర సమదర్శన అని. అంతటా కూడా సమదర్శనం ఉంటుంది, అంతటా కూడా ఒక్కటిగా ఉండటం జరుగుతుంది. అన్ని వేళల అన్ని చోట్ల అందరినీ అన్నింటినీ సమంగా ఒక్కటిగా ఏ తేడా లేకుండా అలా చూస్తూ ఉంటాడు. మనిషిని, జంతువును, పక్షిని, పామును, కుక్కను, నక్కను, బల్లిని, తేలుని, పాముని, ఏనుగుని, దోమని అన్నింటినీ ఒక్కటిగా చూసేటువంటి వాడు. మరైతే ఏమండి వీటన్నింటిలో తేడాలు లేవా ఒక్కటిగా చూడటానికి? మనకి మాత్రం తేడాలు ఉన్నాయి. కారణం ఏమిటనంటే మనం ఏ దృష్టితో చూస్తున్నామనంటే దేహ దృష్టితో చూస్తాం, లేదంటే మనోదృష్టితో చూస్తాం. దేహ దృష్టితో చూసినప్పుడు ఒక దేహానికి సంబంధం ఉండదు. ఏనుగు ఉన్నట్టు దోమ ఉండదు, దోమ ఉన్నట్టు కుక్క ఉండదు, కుక్క ఉన్నట్టు బల్లి ఉండదు, బల్లి ఉన్నట్టు పావు ఉండదు. అన్ని తేడాలే. ఇక మనోదృష్టితో చూస్తేనో వాళ్ళ యొక్క మనస్సును బట్టి, అంటే మంచివాడు, చెడ్డవాడు, పుణ్యాత్ముడు, పాపాత్ముడు, దుర్మార్గుడు, తుచ్చుడు, నీచుడు, చండాలుడు, చాలా మంచివాడు, చాలా సుహృత్తైనటువంటి వాడు, ఇలా రకరకాలైనటువంటి భావాలతో ఉండేటువంటి వాడు, అలా అనేక రకాలైనటువంటి వాళ్ళు ఉంటారు కనుక అప్పుడు తేడాలు కనపడతా ఉన్నాయి. మరైతే యోగయుక్తుడైనటువంటి వాడు ఏ తేడాలు లేకుండా అందరినీ ఒక్కటిగా చూస్తాడేమండి, ఎలా చూడగలుగుతాడండి అని అంటే అతడిది దేహదృష్టి కాదు, మనోదృష్టి కాదు. మరి ఏమిటయ్యారంటే ఆత్మదృష్టి. కాబట్టి ఆత్మదృష్టితో చూస్తాడు కాబట్టి ఆత్మలో ఏ తేడాలు లేవు కాబట్టి, ఆత్మ అనేటువంటిది ఒకే ఒక్కటి కాబట్టి, ఆత్మ పొడుగు పొట్టి లావు సన్నం పెద్ద చిన్న మంచి చెడు పుణ్యం పాపం అనేటువంటి తేడాలేమీ లేకుండా ఒకే ఒక్క సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి చైతన్యం గనక, అందువల్ల మొత్తాన్ని ఒక్కటిగానే చూస్తాడు. అంటే ఇలా ఎదురుగా కనపడేటువంటి సమస్తమైనటువంటి ప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వాటి యొక్క రూపురేఖలతో సంబంధం లేకుండా, వాటి యొక్క మనోభావాలతో సంబంధం లేకుండా, ఇలా ఏతటి సంబంధం లేకుండా కేవలం ఆత్మస్వరూపంగా వాటి యొక్క అసలు స్థితి ఆత్మ అని తెలుసుకొని ఆత్మస్వరూపంగా చూస్తాడు. అది సర్వత్ర సమదర్శనం అనండి. అతడికి ఆత్మదృష్టి ఉంది కాబట్టి అందరినీ ఒక్కటిగా చూస్తూ ఉంటాడు. ఇప్పుడు ఒక కొండని కొట్టడానికి పోయామనుకోండి, మనం ఏం చేస్తుంటామంటే ఓ 10 కొండలు తిరగేస్తాం. ఇది ఎట్లా ఉంది, అది ఎట్లా ఉంది, దాని సైజు, దాని యొక్క రూపురేఖలు ఎక్కడైనా కాస్త వంకర టింకరగా ఉందా, లేకపోతే ఏదైనా మూత బాగా మోగుతుందా లేదా అని ఇవన్నీ పరిశీలన చేసి ఏదో ఒకదాన్ని మనం సెలెక్ట్ చేసి బేరం చేసి తీసుకొని వస్తాం. కానీ ఆ కుండలో చేసేటువంటి కుమ్మరుణ్ణే వాడికి మాత్రం దేంట్లో ఏం తేడా లేదు. ఎందుకనంటే అన్నీ మట్టే, అన్నీ కుండలే. అంటే కొనేటువంటి మనకి మాత్రం భేద దృష్టి ఉంది, కానీ కుమ్మరికి మాత్రం ఏ భేద దృష్టి లేదు. అలానే పంచదార పాకాన్ని తయారు చేసి దాంతో రకరకాలైనటువంటి బొమ్మలు చేస్తారు. ఆ బొమ్మలన్నీ చేసి అక్కడ పెడితే అది కుక్క బొమ్మ కనుకైతే, నక్క బొమ్మ అయితే, చిలక బొమ్మ అయితే, పోలీసు బొమ్మ అయితే మనకి తేడా తేడా కనపడుతుంది. ఎందుకంటే మనం ఆ రూపాలు చూస్తాం కనుక. కానీ ఆ స్వీట్ షాప్ వాడికి ఉండే వాడికి అన్నీ ఒకటి, ఏదైనా ఒకే రేటు, ఏది తీసుకున్నా కిలో ఇంత అని చెప్తాడు, ఆ రేటు ప్రకారమే ఇస్తాడు. వాడి దృష్టిలో మాత్రం తేడాలు లేవు. ఎందుకనంటే వాడి రూపాలు చూడడు. మనం ఏం చేస్తున్నామంటే రూపాన్ని కూడా చూస్తున్నాం కాబట్టి ఇక్కడ తేడా వస్తుంది. అలాగే సామాన్యుల యొక్క దృష్టిలో అనేకమైనటువంటి తేడాలు ఉంటాయి. వాడు అలాంటి వాడు, వీడు ఇలాంటి వాడు, ఎర్రంగా ఉన్నాడు, నల్లంగా ఉన్నాడు, లేదా పొడుగు, పొట్టి, లావు, సన్నం, ఇవన్నీ కాక మళ్ళీ మనిషికి, జంతువుకి, జంతువుకి, పక్షికి, పక్షికి, పాముకి, పాముకి, బలికి, ఇలా అన్ని తేడాలు 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 తేడాలుగా చూస్తూ ఉంటాడు సామాన్యుడైనటువంటి వాడు. కానీ ఇక్కడ చెప్పినటువంటి యోగయుక్తుడు, యోగ సిద్ధుడైనటువంటి వాడు, జ్ఞాని గనక, ఆత్మజ్ఞాని గనక, అతడు పై పైన ఉన్నటువంటి నామరూపాలను చూడడం, వాటి యొక్క బుద్ధుల్ని, మనోబుద్ధుల్ని చూడడం, మరి వీటన్నిటిని చూడకుండా ఏం చూస్తా అంటే వాటి యొక్క అసలు స్వరూపమైనటువంటి ఆత్మను దర్శిస్తూ ఉంటాడు. దీని యొక్క ఆత్మస్వరూపం ఏమిటి, అసలు స్వరూపం ఏమిటి అని అంటే ఆత్మ, దీని యథార్థ స్వరూపం ఆత్మ అని తెలుసుకొని అందరూ ఆత్మస్వరూపులు గనక అందరినీ కూడా అట్లా లో దృష్టితో చూస్తూ ఉంటాడు, ఆత్మగా చూస్తూ ఉంటాడు. అందువల్ల అతనికి సమదృష్టి ఉంటుంది. ఎవరిని చూసినా అతని యొక్క భావన ఎలా ఉంటుందో, ఆ సమత్వం ఎలా సాధ్యమవుతున్నదో ఇక్కడ రెండు పదాలతో చెప్తూ ఉన్నారు. సర్వభూతస్థం ఆత్మానం సర్వభూతాని చ ఆత్మని అని. సర్వభూతస్థం ఆత్మానం, అన్ని ప్రాణుల్లో తనను చూస్తాడు. సర్వభూతస్థం అన్ని ప్రాణుల్లో కూడా ఆత్మని అంటే తనను చూస్తాడు. ఇతర తనని అని అంటే ముందుగానే తాను ఆత్మని తెలుసుకున్నాడు గనక అక్కడ కూడా ఆత్మే గనక తననే చూస్తూ ఉంటాడు. కాబట్టి తన్నే అంటే తన దేహాన్ని కాదు, ఆ ప్రాణుల్లో దేహాన్ని చూస్తాడా? చూడు, ఆ ప్రాణుల్లో ఉన్నటువంటి ఆత్మ ఏదో అది నేనే, కాబట్టి నేను ఏదో అదే అక్కడ ఉంది అని అన్ని ప్రాణుల్లో కూడా అలా ఆత్మని మాత్రమే చూస్తూ ఉంటాడు. అయితే ఇది ఎలా సాధ్యమండి? ఎందుకనంటే ఎంత విన్నా మనకి సందేహం వస్తూ ఉంటుంది. ఎలా సాధ్యమనంటే అది నిజంగా ఆత్మస్వరూపం అనేటువంటి ఒక విషయం రూఢి కావాలి. నిజంగా ఈ ప్రపంచం అంతా ఎట్లా ఏర్పడింది, సృష్టి ఎట్లా ఏర్పడింది, సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణులు ఎలా ఏర్పడ్డారు అనంటే, ఈ సృష్టిని చేయడానికి పరమాత్మ దేంతో చేశాడు, దేంతో చేశాడు అనంటే పరమాత్మ కంటే వేరే ఇంకోటి ఉందని ఒప్పుకోవాలి మనం. పరమాత్మ ఇదిగోనండి ఫలానా దాంతో చేశాడంటే పరమాత్మ కన్నా వేరుగా ఇంకో పదార్థం ఉందని ఒప్పుకోవాలి. పరమాత్మ కన్నా వేరుగా ఒక పదార్థం ఉంటే అప్పుడు పరమాత్మ పరిమితం అయిపోతాడు కదా, అంటే తనకంటే వేరుగా ఇంకోటి ఉంటే తాను పరిమితం అయిపోతాడు, పరిమితం అయ్యేవాడు నశిస్తాడు, నశించేవాడిని పరమాత్మ అంటానికి వీల్లేదు, కాబట్టి తనకంటే వేరుగా ఇంకోటి ఏమి ఉండటానికి వీల్లేదు. కనుక ఎట్లా మరి వీటిని సృష్టించాడంటే మరి తన ద్వారానే సృష్టి జరిగింది. సరే ఎలా జరిగింది? మనం జాగ్రత్తగా ఆలోచిస్తే ప్రాణులన్నీ పంచభూతాలతో ఏర్పడ్డాయి. మరి పంచభూతాలను ఎవరు సృష్టించారు? పరమాత్మే. ఎట్లా సృష్టించాడు? మరి పంచభూతాలను సృష్టించడానికి అంతకుముందు ఇంకేదైనా ఒక వస్తువు ఉందా? ఏమీ లేదు. మరి అయితే దేంతో సృష్టించాడండి పంచభూతాలని? తానే పంచభూతాలుగా మారాడు. పరమాత్మే ఆకాశంగా, ఆ ఆకాశం వాయువుగా, వాయువు అగ్నిగా, అగ్నిని భూమిగా, నీరుగా, నీరు భూమిగా, ఇలా పంచభూతాలుగా పరమాత్మే అయ్యాడు. మరి పరమాత్మే పంచభూతాలైతే ఈ పంచభూతాలతో జీవుడు ఏర్పడితే ఇప్పుడు జీవుడు ఎవరైనట్టు? పరమాత్మే. ఎందుకంటే పరమాత్మే అయినటువంటి పంచభూతాలతో ఏర్పడినటువంటి ఈ జీవుడు పరమాత్మే. కాబట్టి జీవుడి యొక్క యథార్థ స్వరూపం ఏమిటన్నమాట? పరమాత్మే. ఇది ఇలా జ్ఞాన దృష్టితో చూసి ప్రతి ప్రాణి యొక్క యథార్థ స్వరూపం పరమాత్మ అని తెలుసుకుని దాని ధ్యానంలో అలా చక్కగా అనుభూతిని పొంది సిద్ధిని పొంది అంతటా పరమాత్మను చూస్తుంటాడు. తనని పరమాత్మగా భావిస్తాడు, అంతటిని పరమాత్మగానే భావిస్తాడు. ఇంకా అంత అంటే ఒక్కటే ఉన్నది, ఒక్కటే పరమాత్మగా, సర్వము పరమాత్మ అనేటువంటి స్థితిలో, అనేటువంటి అనుభూతిలో అతడు ఉంటాడు. కాబట్టి పరమాత్మ తప్ప ఇంకా ఈ లోకంలో రెండవదేమీ లేదు, ఏదన్నా ఉంటే అది పరమాత్మే తప్ప మరేమీ కాదు అనేటువంటి విషయం మనకిక్కడ అర్థం. మరి పరమాత్మకి నామం, రూపం, గుణం ఇవన్నీ ఏమైనా ఉన్నాయా? లేవు. సావు పుట్టుకలు లేవు, కాబట్టి ఏ మార్పులు లేవు, ఏ భేదాలు లేవు. అందుకనే పరమాత్మను ఏమంటారంటే నిర్వికారం అంటారు, నిరవయవం. మళ్ళాగా అవయవాలు లేవు, నిర్వికారం, వికారాలు, మార్పులు లేవు, ఎప్పుడు ఒక్కటిగా ఉండే సూక్ష్మాతి సూక్ష్మ చైతన్యమే పరమాత్మ. అదే ప్రాణుల యొక్క అసలు స్వరూపం. సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క అసలు స్వరూపం ఏమిటంటే అదే, ఏది? ఆ ఏకమైనటువంటి ఆ చైతన్యమే. అందుకనే అతడు ఎక్కడ చూసినా, ఎవరిని చూసినా, ఏం చూస్తాడంటే ఈ కళ్ళకు మాత్రం ఆ దేహం కనపడ్డా, ఈ కళ్ళతో చూచేదానితో అతనికి సంబంధం లేదు. ఈ దేహాన్ని, ఈ మనస్సుని, ఈ బుద్ధిని, ఈ ఉపాధులన్నింటినీ తొలగించి అక్కడ నిజమైనటువంటి సత్యమైనటువంటి పదార్థం ఏముందో దాన్ని మాత్రమే చూస్తూ ఉంటాడు గనక. చూస్తూ అంటే ఈ కళ్ళతో కాదు, అదిగో తన యొక్క జ్ఞాన నేత్రంతో అలా చూస్తుంటాడు గనక అంతటా పరమాత్మగానే భావిస్తాడు. అందుకనే సర్వభూతస్థం ఆత్మానం అంటాడు. సమస్తమైనటువంటి ప్రాణంలో కేవలం ఆత్మ మాత్రమే ఉన్నది. సర్వభూతాని చ ఆత్మని, రెండోది సమస్తమైనటువంటి ప్రాణుల్ని కూడా తనలో అంటే ఆత్మలో. తానెవరు? ఆత్మ. ఆత్మ అంటే ఏమిటి? సర్వవ్యాపకం, సూక్ష్మాతి సూక్ష్మం, స్వయం ప్రకాశం. కాబట్టి తాను సర్వవ్యాపకం గనక, సర్వవ్యాపకం అంటే ఎక్కడ దాకా ఉన్నానండి, ఎంతవరకు హద్దు? హద్దులు లేవు. మరి ఎంతవరకు ఉన్నాడు? ఎంతవరకు అంటే ఈ ఏడు లోకాలు, ఈ కింద ఏడు లోకాలు, ఈ 14 లోకాలు ఉన్నాడు. మరి ఆ పైన అండి, ఆ పైన కూడా ఉన్నాడు, ఇంకా ఆ పైన, ఆ పైన కూడా ఉన్నాడు, ఇంకా ఆ పైన, ఆ పైన కూడా ఉన్నాడు. ఎంతవరకు ఊహిస్తావు? నీ ఇష్టం, నువ్వు ఊహించిందంతా ఆయనే, నీ ఓట అందనిది కూడా ఆయనే. మరి అయితే ఇప్పుడు అంతటా నువ్వే ఉంటే, అంటే ఈ 14 లోకాలకు ఆవల కూడా నువ్వే ఉంటే, ఈ 14 లోకాలు ఎక్కడున్నాయి? నీలోనే ఉన్నాయి. 14 లోకాలు నీలో ఉంటే ఈ ప్రాణులన్నీ ఎక్కడున్నాయి? నీలోనే ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాణులన్నీ ఎక్కడున్నాయి? ఈ 14 లోకాల్లో ఉండాల్సిందేగా. బతికినా చచ్చినా ఎక్కడైనా సరే ఈ 14 లోకాల్లో ఉండాల్సిందే. మరి 14 లోకాలు నాలో ఉంటే అప్పుడు ఈ ప్రాణులన్నీ ఎవరిలో ఉన్నట్టు? నాలోనే ఉన్నట్టు. కనుక సర్వభూతానిచ ఆత్మని, సమస్తమైనటువంటి ప్రాణుల్ని కూడా తనలోనే దర్శించేటువంటి వాడు. కాబట్టి ఈ విధమైనటువంటి దృష్టి ఎవరికైతే కలిగిందో అటువంటి వాడు సమదృష్టి కలిగినటువంటి యోగి అని ఇక్కడ తెలియజేస్తున్నాడు. అందుకనే ఈ ఆత్మయోగి, ఈ ధ్యాన యోగి, ఈ ధ్యాన సిద్ధుడు, ఈ యోగయుక్తుడు ఎవరిని ద్వేషించడు, ఎవరిని అసహించుకోడు. ఎందుకనంటే ఎవరిని అసహించుకుంటే తను తను అసహించుకున్నట్టే. అసలు ఎవరినన్నా అసహించుకోవడానికి తనకంటే వేరుగా రెండవ వాళ్ళు ఎవరన్నా ఉంటేగా? మనకంటే ఈ బాహ్య దృష్టి కాబట్టి నాకంటే వేరుగా చాలామంది ఉన్నారు, నీకంటే వేరుగా చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళ మీద కోపమో తాపమో మరి ద్వేషమో రాగమో ఏదో ఒకటి ఉంటా ఉంటాయి. కానీ ఉన్నదంతా ఒక్కటే ఆత్మ కనుకైతే ఇంక ఎవరిని ద్వేషిస్తాడు, ఎవరిని పూజిస్తాడు? అసలు రెండో దేవి లేకపోతే కనుక ఏది లేకుండా కేవలంగా ఉండేటువంటి వాడు, ఇలా సమదృష్టి కలిగినటువంటి వాడు ఇదిగో యోగి. కాబట్టి ఇటువంటి వాడినే ఇక్కడ త్వం పదంతో చెప్పడం జరిగింది. త్వం, తత్, త్వం, మసి, త్వత్, త్వం, అసి అనేటువంటి మూడు పదాల్లో త్వం అనేటువంటి పదానికి చెప్పినటువంటి, ఇంతవరకు చెప్పి ఇప్పుడు తత్ అనేటువంటి పదాన్ని గురించి చెప్పబోతున్నారు. తత్ అంటే పరమాత్మ. ఇప్పుడు ఎవరు? జీవుడు. అన్ని ఉపాధుల్ని వదిలించుకున్నటువంటి జీవుడు ఇప్పుడు తం, త్వం. మరి ఇంకేమన్నారు? తత్ అంటే పరమాత్మ. మరి ఆయన్ని ఎలా వర్ణిస్తున్నారు ఇక్కడ? ఏ ప్రకారంగా ఆయన మనకు అందుబాటులో ఉంటాడు? భగవంతుని దృష్టిలో పడేటువంటి వాడు ఎవడు? ఈ విషయాలన్నీ మనకి ఇక్కడ తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. తర్వాత శ్లోకం 30,
యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచమేన ప్రణశ్యతి.
యహ, ఎవరైతే సర్వత్ర మాం పశ్యతి అంతటా నన్నే చూస్తూ ఉంటాడో, సర్వంచ అందరినీ కూడా, మయి నాలో, పశ్యతి చూస్తూ ఉంటాడు. ఇందా చెప్పింది అందరినీ కూడా నాలో చూస్తుంటాడు, అలాగనే అందరిలోనూ నన్నే చూస్తూ ఉంటాడు, సర్వత్ర అందరిలో నన్నే చూస్తూ ఉంటాడు. అందులో అటువంటి వాడు తస్య, అటువంటి వాడికి అహం పశ్యామి, నేను కనపడకుండా పోను. సహ, అటువంటి వాడు మే నాకు నా ప్రణశ్యతి, కనిపించకుండా పోను. వాడికేమో నేను కనపడకుండా పోను, నాకేమో వాడు కనపడకుండా పోను. ఇది ఒక అద్భుతమైనటువంటి పదం. ఈ పదాన్ని అంతరార్థంగా తెలుసుకోవాలి కానీ పై పైన చూస్తే ఆయన నాకు కనపడకుండా పోడు, నేను ఆయన కనపడకుండా పోను అని అంటే బజార్లో ఎప్పుడన్నా అటు ఇటు పోతా ఉండేటువంటి వాళ్ళు వాడు నాకు కనపడ్డాడు, నేను వాడికి కనపడ్డాడు అనుకున్నట్టు కాదు. ఇక్కడ ఈ కనపడకుండా పోవటం అనేటువంటి దానిలో ఒక అంతరార్థం కూడా ఉంది. అదిగో దాన్ని కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఏం చెబుతున్నారు? ఇంతకుముందు శ్లోకంలో చెప్పుకున్నటువంటి యోగి ఎలా ఉంటాడంట? అన్ని ప్రాణుల్లో తనను చూస్తాడు, తనలో అన్ని ప్రాణులను చూస్తాడు. అదిగో అలాంటి వాడికి, అలాంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడు నాకు కనపడకుండా పోడు, వాడికి నేను కనపడకుండా పోను అని ఇక్కడ భగవానుడు చెప్తూ ఉన్నాడు. ఇది తత్, భగవానుడు చెప్పడంలో ఉద్దేశం అదనమాట. అయితే ఏమిటి ఈ కనపడకుండా పోవటం అంటే? నిజమైన అర్థం ఏంటంటే అతడు నాకన్నా వేరు కాదు అని. ఇది సరిగ్గా తెలుసుకోవాల్సింది. అతడు నాకు కనపడకుండా పోడు, నేను అతడికి కనపడకుండా పోను. ఈ మాట అంటే అప్పుడు ఇద్దరున్నట్టేగా. అంటే దేవుడు ఒకడు జీవుడు ఒకడు ఉన్నట్టేగా. మరి ఆ దేవుడు జీవుడు కనుక ఉన్నాడనంటే ఇంకా నువ్వు ద్వైతంలో జీవభావంలో ఉన్నట్టేగా. మరి ఆ విషయం ఇప్పుడు ఎందుకు అసలు? కానీ ఇక్కడ భగవంతుడు ఏం చెబుతున్నా అంటే, వాడు నాకు కనపడకుండా పోడు, నేను వాడికి కనపడకుండా పోను అని అంటున్నాడు. అంటే వాడే నేను, నేనే వాడు, వాడికి నాకు తేడా లేదు, అసలు ఇద్దరం లేవు, ఉన్నది ఒక్కడే. ఉన్నది ఒక్కడే అయినప్పుడు ఇక కనపడకుండా పోవడం అనేటువంటి ప్రశ్న ఎక్కడ వస్తుంది? అందుకని ఈ అద్భుతమైనటువంటి పదాన్ని ఇక్కడ వాడటం జరిగింది. పరమాత్మ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి వాడు, సర్వవ్యాపకమైనటువంటి వాడు. ఆయన సర్వవ్యాపకం గనక పరమాత్మ కన్నా రెండవది ఏదీ లేదు. ఈ విషయాన్నే ఉపనిషత్తు వాక్యం మనకి రుజువు చేస్తుంది. ఏకమేవా అద్వయం బ్రహ్మ నేహ నానాస్తి కించన అని ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు ఈ రెండు కూడా చక్కగా తెలియజేస్తా ఉన్నాయి. ఏకం ఏవా అద్వయం బ్రహ్మ, అద్వయమైనటువంటి బ్రహ్మం ఏకం ఏవ ఒక్కటే, ఒక్కటే అని చెప్పి ఊరుకోలా. ఇంకో మాట చెప్తారు, నేహ నానాస్తి కించన ఇహ నానా అస్తి నా కించన, కొంచెం కూడా, కొంచెం కూడా ఇంకా రెండవది ఏమీ లేదు అని తెలియజేస్తున్నారు. కాబట్టి ఉన్నదంతా ఒక్కటే బ్రహ్మ, మరి దానికన్నా రెండవది ఏది కొంచెం కూడా లేకుండా కనుక పోయినట్లయితే, మరి రెండవది ఏది లేకపోతే కనపడకుండా పోవటం ఏముంది? నాకు అది కనపడకుండా పోవటం లేదు, దానికి నేను కనపడకుండా పోవటం లేదని చెప్పాల్సినటువంటి అవసరం ఎందుకుంది? అంటే ఉన్నదంతా ఒక్కటే బ్రహ్మము, ఇదే తత్ అంటే ఆ పరమాత్మ, దానికన్నా వేరుగా రెండవది ఏది లేదు. మరి అయితే ఏమంటే దానికంటే వేరుగా రెండవది ఏది లేదు కదా, ఉన్నదంతా అదే కదా, అంతటా అదే కదా, మరి మనకు కనిపించడం లేదేంటండి? ఈ క్వశ్చన్లోనే ఒక ఆన్సర్ కూడా ఉంది, చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే. ఆలోచించకుండా ఉంటే మాత్రం మనకి ఇక్కడ కుదరదు. మనకు కనపడకుండా పోతుంది, మనకు అది కనపడతలేదండి అన్నామంటే ఇప్పుడు నువ్వెవరివి? ఇది నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది. అంటే నువ్వు వేరేగా, కాబట్టి వేరేగా ఉన్నావు కాబట్టి కనపడలే, నువ్వు అదిగా, అప్పుడు అది కనపడుతుంది. కనపడతావు అంటే ఏమిటి? కనపడతావు అంటే ఏమీ లేదు, అదే నువ్వు, నువ్వే అది. నాకెందుకు కనపడతలేదండి అంటే ఇప్పుడు నువ్వెవరివి? నా కళ్ళకి ఎందుకు కనపడతలేదు అని, నా చెవులకి ఎందుకు వినపడతలేదు అని, నా ముక్కుకి ఎందుకు వాసన తెలియటం లేదు అని. కాబట్టి ఇప్పుడు ఎందుకు తెలియట్లేదండి? దానికంటే నువ్వు వేరుగా ఉన్నావు కాబట్టి. వేరుగా ఉన్నావంటే నువ్వు దైత్యంలో ఉన్నావు కాబట్టి, అంటే నీవు అజ్ఞానంలో ఉన్నావు కాబట్టి, అంటే నీకు జ్ఞానం లేదు కాబట్టి, ఆత్మజ్ఞానం లేదు కాబట్టి, నేను ఆత్మననే జ్ఞానం లేదు కాబట్టి. కాబట్టి నువ్వు ఆ జ్ఞానంలో కనుక ఉన్నట్లయితే ఇక ఇప్పుడు కనపడకుండా పోవటం అనేటువంటి ప్రశ్నే లేదు. అయితే ఇక్కడ మరి ఎందుకండి మనం చూడలేకపోతున్నాం అనే ప్రశ్న ఓ సామాన్యుడు వేస్తాడు. కాబట్టి ఏం చెప్పాలో, నీ బుద్ధిలో దోషం అని చెప్పాలి. బుద్ధిలో ఉన్నటువంటి దోషం వల్ల కనపడతలేదు. రెండవది ఏమిటంటే ఆ పరమాత్మ గుణరహితుడు కాబట్టి కనపడతలేదు. ఇప్పుడు ఆకాశం ఉందనుకోండి, కనపడుతుంది ఆకాశం అంటే ఆకాశం కూడా కనపడతలే. కానీ ఆకాశం కనపడకపోయినా మనం తెలుసుకోగలుగుతాం. ఎట్లా తెలుసుకోగలుగుతాం? శబ్దం వల్ల తెలుసుకోగలుగుతాం. నేను చెప్తున్నటువంటి మాట మీకు వినపడుతున్నది, మీరు మాట్లాడే మాట నాకు వినపడుతున్నది. వినపడుతున్నది అని అంటే ఆకాశం ఉన్నది అని అర్థం. ఇప్పుడు మనం ఉన్నాం అనుకోండి, ఈ భూమి మీద నిలబడ్డాము అని అంటే అర్థమైంది. ఇక్కడ నేను నిలబడగలిగాను అని అంటే కింద భూమి ఉంది అని ఆధారం, అంతే కదా? లేకపోతే ఎట్లా? నేను కూర్చోగలిగానండి అంటే ఇక్కడ కుర్చీయో బల్లో ఏదో ఒకటి ఉందన్నమాట, లేకపోతే కూర్చోలేము కదా. అలాగే శబ్దం వినపడుతున్నది అని అంటే ఆకాశం ఉన్నది అని. మరి ఆకాశం ఉన్నదని తెలుసుకోవడానికి శబ్దాన్ని బట్టి తెలుసుకుంటున్నావు. కారణం ఏమిటంటే దానికి ఆ గుణం ఉంది కాబట్టి, శబ్ద గుణం ఉంది కాబట్టి. మరి పరమాత్మను తెలుసుకోవాలంటే పరమాత్మకి ఏ గుణం ఉంది? ఉంటే తెలుసుకోవచ్చు. పరమాత్మకి ఏ గుణము లేదు, ఆయన గుణరహితుడు. కాబట్టి ఆ గుణరహితుడైనటువంటి పరమాత్మను చూడాలంటే నీవు కూడా గుణరహితుడివి కావాలి. ఇప్పుడు నీకు అక్కడ శబ్దాన్ని బట్టి అక్కడ తెలుసుకోగలుగుతున్నావు. ఎందుకంటే శబ్దం అనేటువంటిది ఒకటి అక్కడ నీ దగ్గర నుంచి వస్తున్నది కాబట్టి, నువ్వు ఆ శబ్దాన్ని ఇవ్వగలవు కాబట్టి, వినగలవు కాబట్టి, కాబట్టి నువ్వు తెలుసుకోగలుగుతున్నావు. మరి ఇప్పుడు గుణం లేనటువంటి పరమాత్మను తెలుసుకోవాలంటే గుణాలను నువ్వెంట తెలుసుకుంటావు, గుణం లేనటువంటి వాడు తెలుసుకోవాలి. అంటే నువ్వు కూడా గుణరహితుడివి కావాలి. కాబట్టి నీ బుద్ధిలో ఉన్నటువంటి ఏదైతే మాలిన్యం ఉందో దాన్ని తొలగించుకొని శుద్ధం చేసుకుంటేనే పరమాత్మ దర్శనం. ఏమిటి బుద్ధిలో మాలిన్యం? ప్రాపంచిక విషయాసక్తే బుద్ధిలో ఉన్నటువంటి మాలిన్యం. ప్రపంచానికి సంబంధించినటువంటి విషయాలన్నీ మన బుద్ధిలో ఉన్నాయి, అది కాదే మలినం. అవి వదిలించుకోండి, వదిలించుకుంటే ఏమవుతుందనంటే ఈ బుద్ధి కాస్త ఆత్మ అవుద్ది. ఆత్మ అయితే ఇప్పుడు ఇంకా చూసేదేముంది, చూడబడేదేముంది, రెండు లేవన్నమాట. కాబట్టి ఈ విధంగా ఈ మన శరీరాలని కాకుండా వీటికి ఆధారమైనటువంటి ఆత్మని దర్శించేటువంటి నేర్పు మనకి కలగాలి అని అంటే ఈ మన శరీరాలని, ఈ బుద్ధిని, వీటన్నింటినీ శుద్ధం చేయాలి, వీటిని వదిలేయాలి. అంటే వీటితో తాదాత్మ్యం విడిచిపెట్టాలి. విడిచిపెట్టి వీటన్నిటికీ వేరుగా ఉన్నటువంటి నేను ఎవరిని అని తెలుసుకొని, ఆ నేను ఆత్మనని తెలుసుకొని ఆత్మగా ఉన్నట్లయితే అప్పుడు పరమాత్మకి నువ్వేరు కాదు, నీకు పరమాత్మ వేరు కాదు. నువ్వు ఇక పరమాత్మను చూడటం అనేటువంటి ప్రశ్న లేదు, పరమాత్మే నువ్వు. కానీ దాన్నే ఆత్మను దర్శిస్తారు అనేటువంటి మాటతో ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా అంతటా పరమాత్మను దర్శించేటువంటి వాడికి, అంటే ఈ నామరూపాలను త్యజించి పరమాత్మని సర్వత్రా దర్శించగలిగినటువంటి వాడికి తాను పరమాత్మ స్వరూపం అనేటువంటి అనుభూతి కలిగి ఉంటుంది. అలాంటప్పుడు ఇక పరమాత్మ కన్నా తాను వేరుగా ఎలా ఉండగలుగుతాడు? పరమాత్మ తన నుంచి వేరుగా ఎట్లా ఉంటాడు? తానే పరమాత్మ అయితే ఇక తర్వాత పరమాత్మకి ఎక్కడున్నాడు? తనకంటే వేరుగా లేడు, పరమాత్మ కంటే వేరుగా తాను లేడు. కనుక తానే పరమాత్మ, పరమాత్మే తాను, అంతా ఒక్కటే, ఉన్నదొక్కటే, రెండవది ఏది లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ స్పష్టం చేస్తున్నారు. ఇదే తత్ గురించి చెప్పడం. ఇప్పుడు నీవు ఒక డాక్టర్ అనుకోండి, మరి తోటి స్నేహితులతో కలిసి ఓ నాటకం వేయాలనుకున్నావు. ఆ నాటకంలో నువ్వు స్త్రీ పాత్ర ధరించావు. ఆ స్త్రీ పాత్రలో ధరించటం కాదు, జీవించావు బాగా. అంటే ఆ నడక కానీ, ఆ హొయలు కానీ, ఆ హావభావాలు కానీ, అదంతా కూడా చక్కగా స్త్రీలాగానే ఉన్నావు. నీ వేషం కూడా అట్లానే, మేకప్ చేయటం చక్కగా స్త్రీలాగా చేశారు. ఆహా ఎంత బాగా చేశారు, ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు. తెలిసినటువంటి వాళ్ళు కూడా అనుకుంటారు ఎంత బాగా చేస్తున్నారు, తెలియనటువంటి వాళ్ళు అసలు స్త్రీ ఏమో అని అనుకున్నారు. తెలియనటువంటి వాళ్ళు అంతా అయిపోయిన తర్వాత రంగు కడిగేసుకున్నావు. ఇప్పుడు డాక్టర్ గారిని అడుగుతున్నావు, ఏమని, ఏమండి మీరు ఎవరు? నేను డాక్టర్ని అండి. ఇంతకుముందు నేను స్త్రీని, ఇప్పుడు నేను డాక్టర్. ఏమండి ఆ స్త్రీ ఎవరండి? నేనేనండి. ఆ స్త్రీ ఎవరండి? ఇందాక నుంచి నాటకంలో నటించినటువంటి ఆ స్త్రీ ఎవరు? నేనేనండి అంటున్నాడు. నేనే అంటే ఇప్పుడు ఆ స్త్రీ, ఈయన, ఇద్దరు ఒక వేషంలో ఉన్నారా? లేరు. అన్నీ మారిపోయి కదా, మొత్తం రూపం అంతా మారిపోయింది. ఇప్పుడేమో ప్యాంటు షర్ట్ వేసుకున్నాడు, ఇందాకేమో చీర కట్టుకొని ఉన్నాడు, ఇందాకేమో జరాగిడ అన్నీ ఉన్నాయి, ఇప్పుడే ఏమి లేదు క్రాఫ్ ఉంది. మరంటే ఇప్పుడు ఎంతవరకు తేడా కదా, మరైతే నేనేనండి అని అంటాడేంటి? అంటే ఎవరు ఆ నేను? అంటే ఆ అసలు స్వరూపం, ఆ వేషం తీసేస్తే ఉన్నటువంటిది ఏదైతే ఉందో అదే నేను. అంటే డాక్టర్గా ఉన్నటువంటి నేనే ఆ వేషం వేసుకున్నా, ఆ వేషం తీసేశా. తీసేసిన తర్వాత ఇప్పుడు నేను మళ్ళీ నా యథార్థ స్థితిలో నేనున్నా. ఇదే ప్రకారంగా ఈ ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే, ఇదే ప్రకారంగా భగవంతుడు ఆకారం అనేటువంటి వేషం వేసుకున్నాడు, వేసుకొని జీవుడయ్యాడు. డాక్టర్ గారు ఏం చేశాడంటే చీర కట్టుకొని స్త్రీ అయ్యాడు నటించడానికి. మరి పరమాత్మ ఏమైంది? పరమాత్మ అహంకారం అనేటువంటి వేషం వేసుకొని జీవుడయ్యాడు. జీవుడయ్యి ఇదిగో ఈ జీవన నాటక రంగంలో నటిస్తూ ఉన్నాడు, లేదా జీవిస్తూ ఉన్నాడు. తాను భగవంతుడిని మర్చిపోయి అనేకమైనటువంటి బాధలు, భయాలు, ఏదైనా అలజడులు, ఆందోళనలు, నష్టాలు, దుఃఖాలు, బా అన్ని పడిపోతా ఉన్నాడు. పైకి కిందకి ఎగిరిగిరి పడతా ఉన్నాడు. సరే, ఏదో మహాత్ముల యొక్క సాన్నిధ్యం వల్ల, వాడు చెప్పినటువంటి మంచి మాటల వల్ల, కొన్ని శాస్త్రాలను తెలుసుకోవటం వల్ల, వీటన్నిటి వల్ల వాడు తెలుసుకొని, తాను ఎవరిని తెలుసుకొని, తాను ఆత్మనని తెలుసుకొని, తాను తానుగా ఉండడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నమే ధ్యానం. ఈ ధ్యానం చేసినప్పుడు ఏమయ్యాడు తను? తన యొక్క ఈ జీవభావాన్ని కాస్త పోగొట్టుకున్నాడు, అంటే వేషాన్ని కాస్త తీసేశాడు. ఈ జీవభావాన్ని పోగొట్టుకున్న తర్వాత ఇప్పుడు తాను ఎవరు? తాను పరమాత్మ. అక్కడ స్త్రీ వేషం తీసేసిన తర్వాత ఆయన ఎవరు? డాక్టర్. ఇక్కడ అహంకారాన్ని తీసేసిన తర్వాత ఈయన ఎవరు? పరమాత్మ. అహంకారం ఉన్నంతకాలం రకరకాలైనటువంటి వ్యవహారాల్లో ఉన్నాడు. ఈ అహంకారం ఎప్పుడైతే పోయిందో తాను కేవలం పరమాత్మగా ఉన్నాడు. కాబట్టి ఇలా పరమాత్మగా ఉన్నాడు అని అంటే ఇప్పుడు పరమాత్మ తనకన్నా వేరా? కాదు. ఇంతేకాదు, ఇప్పటిదాకా ఉన్నటువంటి జీవుడు తనకన్నా వేరా కాదు. ఇప్పుడు ఆ డాక్టర్ని అడిగారు కదా, ఏమంటే ఆ స్త్రీ ఎవరు ఇందాక నటించిన ఈ స్టేజ్ మీద ఆ స్త్రీ ఎవరంటే ఏమంటున్నాడు, నేనే అంటున్నాడు. ఇప్పుడు కూడా ఈ జీవుడు ఎవరు, మనం కూడా ఆత్మానుభూతి పొందిన తర్వాత ఈ జీవుడు ఎవరు అని, నేనే పొరపాటున ఇదిగో ఈ అహంకారం అనేటువంటి వేషం వేసుకొని జీవుడుగా ఉన్నా ఇంతకాలం, ఇన్ని జన్మల నుంచి ఎన్నో అనుభవించా, కష్టాలు దుఃఖాలు బాధలు భయాలు అనుభవించా, నా దరిద్రం అంతా పోయింది, ఇదిగో మహానుభావుడు నాకు తటస్థపడ్డాడు, ఇదిగో ఈ శాస్త్రం తెలుసుకున్నాను, జ్ఞానాన్ని తెలుసుకున్నాను, నేను ఆత్మను తెలుసుకున్నాను, ఆ సాధన చేశాను, ఇప్పుడు నేను కాస్త నా జీవభావాన్ని పూర్తిగా వదిలిపెట్టి నేను ఆత్మగా ఉన్నాను, ఇందా నుంచి జీవభావంలో ఉన్నటువంటి వాడు, ఇంతకాలం నుంచి ఇన్ని జన్మల నుంచి ఆ జీవభావంలో ఉంది నేనే అంటారా అండా అంటాడు. అంటే ఆ భావన ఉంటుందా ఉండదా, ఆ భావన ఉంటుందన్నమాట. కాబట్టి ఈ భగవంతుడే అప్పటి జీవుడు, ఆ జీవుడు ఇప్పటి భగవంతుడు. కాబట్టి ఇప్పుడు జీవుడికి దేవుడికి భేదం ఉందా, ఎప్పుడు ఇప్పుడు ఇప్పుడేం భేదం లేదు. భేదం అంతా ఉంటే ఎక్కడుంది, వేషంలో ఉంది. వేషం కనుక తీసేస్తే భేదమే లేదు. అందుకనే భగవాన్ రమణ మహర్షి వేషహానత జీవుడికి దేవుడికి భేదం ఏమిటయ్యా, జీవ ఈశ్వరో జీవ ఈశయో వేషహానత, అంటే వేషంలో వేషాన్ని కనుక తీసేస్తే ఇంకా అసలు వాళ్ళిద్దరికి మధ్య ఉన్నటువంటి భేదమే లేదు అని తెలియజేయండి. కాబట్టి ఎట్లా ఎవరైతే ఉన్నారో అటువంటి వాడు తాను పరమాత్మే అని తెలుసుకుంటాడు, పరమాత్మకి తనకి భేదం లేదంటాడు, తాను పరమాత్మగానే ఉంటాడు, మళ్ళీ జీవుడిగా ఉండేటువంటి వ్యవహారమే లేదు. ఇదే ఇక్కడ తత్ గురించి చెప్పటం. ఈ శ్లోకంలోని తత్ ఇంతకుముందు శ్లోకంలో చెప్పినటువంటి త్వం ఎవరయ్యా, ఇద్దరు ఒకటి అసి. ఇప్పుడు చెప్పినటువంటి తత్ అంటే పరమాత్మ, ఇందాక చెప్పినటువంటి జీవుడు ఏ వదిలించుకున్నాడు, వదిలించుకోవాల్సింది వదిలించుకొని త్వం జీవుడే, ఆ జీవుడు కాస్త అన్నీ వదిలించుకున్నాడు. ఆ వదిలించుకున్నటువంటి జీవుడు ఈ అసలు పూర్తిగా ఏమీ లేకుండా ఉన్నటువంటి పరమాత్మ, ఇద్దరు కూడా ఒకటే అని చెప్పాలి. అందుకని అసి అనేటువంటి పదాన్ని గురించి తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. అసి అనేటువంటి పదం యొక్క వివరణ ఏమిటో 31వ శ్లోకంలో చూడండి. సర్వభూత స్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వధా వర్తమానోపి సయోగీ మయి వర్తతే. సర్వభూత స్థితం మాం, సర్వభూతాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణికోట్లలో ఉన్నటువంటి మాం నన్ను ఏకత్వం ఆస్థిత ఏకత్వంలో నిలిచి యహ ఎవరైతే భజతి భజిస్తూ ఉన్నారో, ఏకత్వంలో నిలిచి ఎవరైతే అన్ని ప్రాణంలో ఉన్నటువంటి నన్ను భజిస్తూ ఉన్నారో సహ యోగి, ఆ యోగి సర్వదా వర్తమాన అపి ఎలా ప్రవర్తించినప్పటికీ కూడా మై వర్తతే అతడు నాలోనే ఉంటాడు. ఇది ఒక అద్భుతమైనటువంటి పదం నిజంగా. ఈ శ్లోకాల్లో కొన్ని శ్లోకాల్లో ఉండేటువంటి ఆ పదాలని దాన్ని ఎంత వివరణ చాలా జాగ్రత్తగా విచారిస్తే తప్ప మనకి నిజంగా అర్థం కాదు. సయోగీమై వర్తతే సర్వధా వర్తమానోపి, ఈ పదం యొక్క బాముల అర్థం ఏమిటంటే సర్వధా వర్తమానం, వారు ఎట్లా ప్రవర్తించినా సరే వాడు మంచోడే అని మనం అంటాం చూసా, అది గల అంటే వాడు నిజంగా మంచోడే, ఎలా ప్రవర్తించినా మంచోడు, దుర్మార్గాలు చేసినా మంచోడునే. అంటే దుర్మార్గాలు చేయడు వాడు, ఎలా ప్రవర్తించినా మంచి పనులు చేస్తుంటాడు, కాబట్టి అతడు మంచోడే అని అంటాం. అలాగని ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే సయోగి మై వర్తతే, ఆ యోగి నాలోనే ఉంటాడు. ఎవరు సర్వధా వర్తమానోపి, ఎలా ప్రవర్తించినా కూడా, అంటే ఇక్కడ కూడా ఏంటంటే ఆ యోగి ఎలా ప్రవర్తించినంటే దుర్మార్గాలు నీచ పనులు ఏమి చేయడు, కాకపోతే దేహం ఉంది కాబట్టి వాడు ఏదో పనులు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఏ పనులు చేసినా సరే అతడు మాత్రం నా స్వరూపమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇది అసి అనేటువంటి పదం యొక్క వివరణ అన్నమాట. సర్వభూత స్థితం, ఈ పదం సర్వభూత స్థితం, అన్ని భూతాలలో కూడా పరమాత్మ ఉన్నాడు. అహమాత్మ గుడాకేశ సర్వభూతాశయ స్థిత అన్నాడు పరమాత్మ. అహం ఆత్మా గుడాకేశ ఓ గుడాకేశ అర్జున, అహం నేను సర్వభూతాశే స్థిత, సమస్తమైనటువంటి భూతాల్లో ప్రాణికోట్లలో నేనున్నాను అన్నాడు. ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జన తిష్టతి 18వ అధ్యాయంలో ఈశ్వర సర్వభూతానాం హృదయసేర్జన తిష్టతి, సమస్తమైనటువంటి ప్రాణికోట్ల యొక్క హృదయాల్లో నేనే ఉన్నాను అని అంటున్నాడు. సర్వస్య చాహం హృత్సన్నివిష్ట 15వ అధ్యాయంలో చెప్తున్నారు, సర్వస్య చాహం హృత్సన్నివిష్ట, సర్వ సమస్తమైనటువంటి ప్రాణుల యొక్క హృదయాలకి సమీపంలో నేనే ఉన్నాను అని అంటున్నాను. అంటే నేను అందరిలో ఉన్నాను అని పరమాత్మ స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. అందరిలో, అన్నింటిలో, అన్ని భూతాల్లో నేనున్నాను అని అనేకమైనటువంటి సందర్భాల్లో తెలియజేయటం జరిగింది. కేవలం భగవద్గీతలోనో, ఉపనిషత్తుల్లోనో, ఇతిహాసాల్లోనో మాత్రమే కాదు, పురాణాల్లో, భాగవతంలో, రకరకాలైనటువంటి గ్రంథాల్లో, కథారూపంలో కూడా పరమాత్మ అంతటా ఉన్నాడనేటువంటి విషయాన్ని తెలియజేయటం జరిగింది. భాగవతంలో కూడా ప్రహ్లాదుడు అడుగుతాడు హిరణ్యకశిపుడు, ఎక్కడరా నీ విష్ణువు అని గద్దించి అడుగుతున్నాడు. మరి ప్రహ్లాదుడు చెప్తూ ఉన్నాడు, ఎక్కడ లేడు విష్ణువు, ఎక్కడరా విష్ణువు అన్నాడు ఆయన, ఎక్కడ లేడు విష్ణువు అని అన్నాడు. ఎక్కడా లేడు అని ఆయన ఉద్దేశం, ఎక్కడ లేడు అని ఈయన ఉద్దేశం. ఎక్కడా లేడు పరమాత్మ అని ఆయన అనుకుంటుంటే ఎక్కడ లేడు, అంతటా ఉన్నాడు అని ఈయన చెబుతూ ఉన్నాడు. అందుకనే ఎంతో ధైర్యంగా, బాగా నమ్రతతోటి, వినయంతో, విధేయంతో తండ్రితో చెప్తున్నాడు, ఇందుగలందు లేడని సందేహము వలదు, చక్రి సర్వోపగతుండు, ఎందెందు వెతికి చూచిన అందందే గలడు దానవాగ్రని వింటే. ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నాడయ్యా, నీకేమి భయం లేదు, సందేహం లేదు, పరమాత్మ అంతటా ఉన్నాడు అన్నాడు. ఈ కుర్ర కుంక నాకు నీతిపాఠాలు చెబుతున్నాడు అని, సరైతే ఈ స్తంభంలో ఉన్నాడు అన్నాడు. ఆ స్తంభాన్ని పాప ఆయనే కట్టించింది. ఓ ఎక్కడన్నా చూస్తూ ఉన్నాడు అన్నాడు. వెంటనే స్తంభాన్ని గర్తం పోలేడు, పగలగొట్టాడు. దాంట్లో నుంచి వచ్చాడు నరసింహస్వామి రూపంలో పరమాత్మ. ఇది కథ. కాకపోతే ఏమిటనంటే, మనం అక్కడ స్తంభంలో నుంచి వచ్చాడు కదా, మన ఇంట్లో స్తంభాలు కూడా బాధపడదాం అని అనుకుంటే మాత్రం కుదరదు. అదేంటండి, అయితే అది అబద్ధమా? కాదు. ఆ కథని కొంచెం కథారూపంలో మనకి చెప్పారు అసలు విషయాలు. స్తంభం ఏమిటంటే ఇదే, మానవ దేహమే స్తంభం. ఇదిగో దీన్ని పగలగొట్టాల్సింది. అంటే ఈ దేహభావాన్ని నువ్వు విడిచిపెట్టాలి. అంతే కానీ గత్తం మొత్తం కాదు. దేహభావాన్ని కనుక విడిచిపెడితే నువ్వు పరమాత్మ అవుతావు. అంటే ఉపాధుల్ని కనుక విడిచిపెడితే నువ్వు పరమాత్మ అవుతావు. మరి ఈ విషయాన్ని కథారూపంలో చెప్తే కానీ సామాన్యుడికి అర్థం కాదు. అందుకోసం అని చెప్పి అలా చెప్తే, అమ్మో స్తంభంలో నుంచి వచ్చాడు, స్తంభంలో నుంచి వచ్చాడు అనుకుంటారు. ఆ స్తంభం అంటే ఏమిటంటే ఇదే. ఎందుకంటే ప్రతి ఒక్క భూతంలో, ప్రతి ఒక్క ప్రాణిలో, అన్నింటిలో పరమాత్మ ఉన్నాడు. మరైతే పరమాత్మను ఎట్లా తెలుసుకుంటాం? ఇదిగో ఆ పరమాత్మ కాకుండా ఉన్నదేదో దాన్ని కాస్త తొలగించేయాలి. పరమాత్మ కాకుండా ఉన్న తొలగించాలి. ఒక ఆయన శ్రీకృష్ణుడు బొమ్మ నాకు తయారు చేయమన్నాడట ఓ శిల్పిని. ఆయన బ్రహ్మాండమైనటువంటి రాయి ఒకటి తయారు చేసి ఒకటి చూసుకొని దాన్ని తీసుకొచ్చి చెక్కుతూ ఉన్నాడు. ఈ శిల్పులు చెక్కేవాళ్ళు ఏం చేస్తారంటే అందరి దిష్టి దాని మీద పడుద్దని చెప్పి చుట్టూరు కూడా గుడ్డలు కట్టేసుకొని ఆ లోపల నుండి చెక్కుతారనమాట. చక్కగా తయారైన దాకా ఆ గుడ్డలు తీరు. సరే ఆయన స్నేహితుడు ఒక ఆయన వచ్చి, ఆహా ఎంత బ్రహ్మాండంగా చెక్కావన్నా అంటే లోపలికి వచ్చి అప్పుడన్నాట, నోరు మొయ్యి, ఏమిటి నేను చెక్కేది ఏమిటి, నేను శ్రీకృష్ణుడు తయారు చేయటం ఏమిటి, అసలు ఆ రాయి శ్రీకృష్ణుడే, శ్రీకృష్ణుడు కనుకనే ఆ రాయిని నేను సెలెక్ట్ చేసుకొని తీసుకొచ్చా. అయితే ఒట్టి శ్రీకృష్ణుడు కాదు, అక్కడ ఉంది శ్రీకృష్ణుడి కాని పదార్థం కూడా ఉంది. నేను ఈ ఉలి సుత్తి పెట్టి ఏం చేశానంటే శ్రీకృష్ణుడు కాని దాన్ని తీసేశా. ఆ ముక్కలన్నీ శ్రీకృష్ణుడి కాని ముక్కలన్నీ తీసేస్తే శ్రీకృష్ణుడు మిగిలాడు. కాబట్టి అది శ్రీకృష్ణుడే అసలు అన్నాడు. ఇది కూడా కథారూపంలో చేయటమే. అంటే ఇక్కడ ఏముందనంటే ఇక్కడ పరమాత్మ ఉన్నాడు, అక్కడ శ్రీకృష్ణుడు అన్నట్టు ఇక్కడ పరమాత్మ ఉన్నాడు. పరమాత్మ కానిది కూడా ఉంది. ఏమిటి పరమాత్మ కానిది? ఈ దేహము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ఇందులో ఉండేటువంటి రాగద్వేషాలు, కోపాలు, తాపాలు, మరి అరిషడ్ వర్గాలు, ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సర్యాలు అనేటువంటి అరిషడ్ వర్గాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. నువ్వేం చేయాలి? చిన్నగా వాడు సుత్తి ఉలి పెట్టి ఏ రకంగా అయితే శ్రీకృష్ణుడు కాని పదార్థాలను ఎట్లా తీసేశాడో అలాగనే ఇక్కడ ఆత్మగానటువంటి అనాత్మ పదార్థాలను తొలగించుకోవాలి క్రమక్రమంగా. ఎప్పుడైతే ఈ అనాత్మ పదార్థాలను తొలగించావో ఇప్పుడు ఏం మిగులుతాడు? పరమాత్మగా మిగులుతాడు. కాబట్టి నీలో ఉన్నటువంటి చెత్త తీసేస్తే ఏం మిగిలింది? పరమాత్మగా మిగులుతావు. కనుక ఇలా పరమాత్మగా మిగలాలి అంటే అసలు ఉన్నది పరమాత్మ అని తెలుసుకోవాలి. కనుక భగవంతుడు చెప్తున్నాడు, అన్ని భూతాల్లో నేనే ఉన్నాను, ఉన్నాడు. కానీ ఆయన్ని కనుక గ్రహించాలంటే ఆయన కానిదాన్ని తొలగించాలి. అదిగో ఆ తొలగించడం కోసమే ఇక్కడ చెప్పేటువంటి సాధన అంతా కూడా పాలలో వెన్నలాగా, నువ్వుల్లో నూనెలాగా, చెరుకులో రసంలాగా, బెల్లంలో తీపిలాగా, పూలదండలో దారంలాగా, కుండల్లో మట్టిలాగా, బంగారంలో ఆభరణాల్లో ఉన్నటువంటి బంగారంలాగా, వస్త్రంలో దారంలాగా, సమస్తమైనటువంటి చరాచర ప్రపంచంలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి భూత పట్ల అన్నింటిలో కూడా పరమాత్మ, సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి పరమాత్మ సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. పాలలో వెన్న ఉంది, తీయాలంటే దానికి కొంత కష్టపడాలి. నువ్వుల్లో నూనె ఉంది, తీయాలంటే దానికి కొంత కష్టపడాలి. మరి దేహంలో పరమాత్మ ఉన్నాడు, తీయాలంటే కొంత కష్టపడాలి. ఏమీ కష్టం లేకుండా చూపించండి చూపించండి అని అంటే అది కుదిరేటువంటి పని కాదు. కనుక సమస్తమైనటువంటి ప్రాణులు కూడా ఆత్మస్వరూపులే, పరమాత్మస్వరూపులే. అలా అందరిలోనూ కూడా ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే కానీ వేరు కాదు. ఈ విషయం కూడా 13వ అధ్యాయం చెప్తారు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత అని. అన్ని క్షేత్రాల్లో ఉన్నటువంటి క్షేత్రజ్ఞుడిని నేనే. కాబట్టి క్షేత్రాలు చాలా ఉన్నాయి, క్షేత్రజ్ఞుడు మాత్రం ఒక్కడే. కాబట్టి పరమాత్మ ఒక్కడే, జీవుళ్ళు అనేకం ఉన్నారు. కనుక అందరిలో ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే. నీటితో నింటి 10 బకెట్లు ఇక్కడ పెడితే ఆ సూర్యుడికి ఎదురుగా అన్నిట్లో సూర్యబింబం పడుద్ది. సూర్యుడు మాత్రం ఒక్కడే, కానీ బింబాలు ఎన్ని పడ్డాయి? ప్రతిబింబాలు 10 బకెట్లు పెడితే 10 పడ్డాయి, 50 బకెట్లు పెడితే 50 పడ్డాయి. కనుక ఉన్నటువంటి పరమాత్మ ఒక్కడే. అటువంటి ఏకము, అద్వయము, నిరాకారము, నిర్గుణము, సర్వవ్యాపకము అయినటువంటి ఆ పరమాత్మ అన్ని ప్రాణుల యందు ఉన్నట్టుగా ఎవరైతే ఈ ఏకత్వంలో నిలిచి దర్శిస్తూ ఉంటారో, ఎవరైతే భజిస్తూ ఉంటారో వాళ్ళనే ఇక్కడ యోగులు, యోగయుక్తులు అని అన్నారు. అటువంటి వాళ్ళట సర్వథా వర్తమానోపి, వాళ్ళు ఎలా ప్రవర్తించినా మై వర్తతే, వాళ్ళు నాలో ఉన్నట్టే అని అంటున్నాడు. ఒక హామీ ఇస్తున్నాడు, వాళ్ళు ఎలా ప్రవర్తించినప్పటికీ, ఎలా ప్రవర్తించినట్టు యోగ సిద్ధులైనటువంటి వాళ్ళు, యోగంలో సిద్ధి పొందినటువంటి వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు? మంచి పనులు, చెడ్డ పనులు, దుర్మార్గాలు, స్వార్థపూరితమైనటువంటి పనులు ఇవన్నీ చేస్తూ ఉంటారా? వాళ్ళకి ఏమవసరం? వాళ్ళకి నిజంగా చెప్పాలంటే మంచి పనులతోటి అవసరం లేదు, చెడ్డ పనులతోటి అవసరం లేదు, దుర్మార్గాలు చేయాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళకి ఏం స్వార్థం ఉందట? ఏమీ లేదు. మరైతే ఎందుకండి ఇక్కడ సర్వథా వర్తమాన, వాళ్ళు ఎలా ప్రవర్తించినా అని భగవంతుడు చెబుతున్నాడు. అంటే ఎలా ప్రవర్తించినా అంటే అర్థం ఏంటంటే అతనికి శరీరం ఉంది కాబట్టి ఇంకా ఆ శరీరం ఎలా ప్రవర్తించినా అతను మాత్రం నాలోనే ఉంటాడు. శరీరం ఎక్కడన్నా జరిగినవి అతను మాత్రం నాలోనే ఉంటాడు. అంటే అతడు పరమ, నాకంటే వేరుగా ఉండేటువంటి అవకాశం లేదు అని. అతడు పనులు చేస్తూ ఉండొచ్చు, లేదా సర్వసంగ పరిత్యాగిలాగా ఉండొచ్చు, ఊళ్ళల్లో జనంతో కలిసి ఉండొచ్చు, ఊరి వెలుపల ఎక్కడన్నా పాట వేసుకొని ఉండొచ్చు, అసలు ఏమీ లేకుండా ఎక్కడో అరణ్యాల్లో తిరుగుతూ ఉండొచ్చు, పిచ్చోడిలాగా తిరుగుతూ ఉండొచ్చు, మంచి తెలివి కలవాడిలాగా మాట్లాడుతూ ఉండవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు, ఏ పని చేస్తున్నానే ఉండొచ్చు, ఏమి చేసినా అతడు మాత్రం నాలోనే ఉంటాడు, అతడు ఏ స్థాయిలో ఉన్నా నాకంటే వేరు కాడు అని ఇక్కడ భగవానుడు చెప్తూ ఉన్నాడు. అంటే అతడు ఏ రంగంలో ఉన్నా, ఏ స్థాయిలో ఉన్నా, ఏ పని చేస్తూ ఉన్నా అతడు ఎప్పుడు కూడా ఆనందంగానే ఉంటాడు. అతడి పెదవులపై చిరునవ్వు చెరగనే చెరగదు అని అంటున్నాడు. అంటే ఏమిటి పెదవులపై చిరునవ్వు చెరగకుండా ఉండేది? అప్పుడప్పుడు మనకు కూడా చిరునవ్వు వస్తూనే ఉంటుంది, కానీ మళ్ళీ కాసేపట్లోనే ఆ నవ్వు కాస్త పోయి ఏడుపుగా మారుతూ ఉంటుంది. కానీ ఈ యోగయుక్తులైనటువంటి వాడు మాత్రం అలా ఉండడు. అలా మనకు కావాలంటే ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణ, యోగులకి యోగులై యోగేశ్వరేశ్వరుడైనటువంటి వాడు అదిగో శ్రీకృష్ణ పరమాత్మ. శ్రీకృష్ణుని యొక్క విషయం తీసుకోండి, ఆయన ఎలా ఉంటున్నాడు? ఆయన అనేక మంది రాక్షసుల్ని సంహరించాడు, శిశుపాలుణ్ణి, అలాగనే మహావీరుడైనటువంటి వాడు దంతవక్త్రుడు, అటువంటి వాడిని చాలా మందిని ఊరికిన క్షణ మాత్రంలో అలా చక్రం వేసాడు చంపేసి, అవలేలగా చంపేసి. ఇంకా అట్లా ఎంతమంది రాక్షసులను చంపారో చెప్పడానికి వీలు లేదు. మధు అనేటువంటి రాక్షసుని కూడా సంహరించేందుకని మధుసూదనుడు అయ్యాడు. మరి అంతటి పరాక్రమశాలి, అంతటి గొప్ప మహావీరుడైనటువంటి వాడు, అసలు అసాధ్యమే లేదనుకున్నటువంటి వాడు, అంతటి మహావీరుడు కురుక్షేత్ర యుద్ధభూమిలో ఒక వీరుడిగా కాకుండా రథాన్ని తోలేటువంటి సారథిగా ఉన్నాడు. ఇదే మనం గుర్తుపెట్టుకో, సర్వధా వర్తమానోపి ఎలా ప్రవర్తిస్తున్నా అని అంటే ఏం చేస్తున్నాడు, ఇప్పుడు ఒక సారథిగా ఉన్నాడు. ఏం చేస్తాడు సారథి, ఆ రథం యొక్క నగల మీద కూర్చొని కళ్యాణి పట్టుకొని గుర్రాలను నడిపిస్తూ ఉంటాడు ముందుకి. అదేమైనా గొప్ప పదవే, అదేమైనా గొప్ప పనే, అదేం పెద్ద గౌరవనీయమైనటువంటి పనే ఏది కాదు. ఏ విధంగా చూసినా ఆ పదవి, ఆ పని శ్రీకృష్ణుడికి తగినటువంటి స్థాయి కాదు, శ్రీకృష్ణుడికి తగినటువంటి స్థానం కాదు ఆ ఆ సారథి పని. ఎందుకని, ఎందుకని అంటే అతను మహావీరుడు, పరాక్రమశాలి, సర్వశస్త్రాస్త్ర సంపన్నుడు. అటువంటి మహావీరుడైనటువంటి వాడు రధికుడి యొక్క ఆజ్ఞల్ని పాటిస్తూ రథాన్ని, గుర్రాల్ని, రధికుణ్ణి సంరక్షించుకుంటూ తనం తాను కూడా కాపాడుకుంటూ శత్రువుల నుంచి అలా ముందు కాపాడుకోగలుగుతుంది. ఎందుకనంటే శత్రువులు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఆ రధికుణ్ణి కనుక ఓడించాలంటే ముందుగా రథాన్ని, గుర్రాల్ని, సారథిని చంపి ఆ తర్వాతనే రధికుణ్ణి చంపడానికి ప్రయత్నం చేస్తారు. అంటే మొదటి దెబ్బ ఎవరు తగులుతుంటే సారథికి తగులు, గుర్రాలకి సారథికి తగులు. కాబట్టి సారథి అయినటువంటి వాడు ఈ దెబ్బలు తప్పుకోవాలి, వాడికి దెబ్బ తగలకుండా తప్పించాలి. అంత గొప్ప పని అయినప్పటికీ కూడా సారథికి అంత గొప్ప విలువ ఉండదు, రధికుడికి ఉన్నటువంటి విలువ ఉండదు. మరైతే ఇంత అల్పమైనటువంటి పనిని చేయటానికి శ్రీకృష్ణుడు ఎందుకు ఒప్పుకున్నాడు, ఏ అవసరం ఆయనకి అలా చేయాల్సినటువంటి అవసరం ఏముంది, ఏమీ లేదు, అవసరం ఏమీ లేదు. కానీ ఆయన దృష్టిలో ఏమిటంటే ఆ రథం మీద నిలబడి యుద్ధం చేసినా, రథం మీద కూర్చొని గుర్రాలు తోలినా, ఏ పనైనా కూడా ఆయన దృష్టిలో మాత్రం తేడా లేదు. అందుకనే ధర్మరాజు రాజసుయాగంలో అందరికీ అన్ని పనులు అప్పగించి కానుకలు తీసుకోవటానికి, కానుకలు ఇవ్వటానికి, పెద్ద పెద్ద పనులు, గౌరవనీయమైన పనులన్నీ కూడా దుర్యోధనాదులకి అందరికి అప్పగించేసి ఆయన ఏం చేశాడంటే వచ్చినటువంటి మహర్షుల యొక్క కాళ్ళు కడగటానికి ఆయన తీసుకున్నాడు. శ్రీకృష్ణుడు ఆ మహర్షుల యొక్క పాదాలు కడిగి వాళ్ళ నీళ్లు ఎత్తున చల్లుకోవటానికి అదిగో ఆ పని తీసుకున్నాడు ఆయన. దీంతో మనకు అర్థం కావాలి, మన మానవులైనటువంటి మనకు అర్థం కావాలి, మహాత్ముల యొక్క పాదాలని కడిగి వాళ్ళ యొక్క పాద జలాన్ని మన శిరస్సును కనుక ధరించినట్లయితే మనకి ఎటువంటి ప్రయోజనం ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనకి తెలియజెప్పడం కోసమని ఆయన దాన్ని తీసుకున్నాడు. మరి మిగిలిన ఏమిచ్చాడు, దుర్యోధనుడికి ఏమిచ్చాడు, అదిగో కానుకలు ఇచ్చేటువంటి పని. కర్ణుడికి ఏమిచ్చాడు, కానుకలు స్వీకరించేటువంటి పని. అంటే ఏమిటనమాట, ఇవన్నీ అల్పమైనటువంటివి పరమాత్మ దృష్టిలో, కానీ మన దృష్టిలో అవి గొప్పవి. ఎందుకంటే అవన్నీ చూసి, అదిగో అవి చూసే దుర్యోధనుడికి అసూయి పుట్టింది, అమ్మో ఇంత సంపద ఎక్కడెక్కడో తీసుకొచ్చి ఇచ్చేస్తున్నారు అని అవి చూసి అసూయి పుట్టింది. కానీ శ్రీకృష్ణుడితో అసూయి పుట్టేటువంటి అవకాశం ఉందా, అలా కృష్ణుడు కాకుండా ఇంకెవరన్నా కనుకైనా కూడా అసూయి పుట్టేటువంటి అవకాశం ఉందా పాదాలు కడిగేటప్పుడు, ఏమీ లేదు. అదిగో అటువంటి పని పుచ్చుకున్నాడన్నమాట. మరి ఇక్కడ కూడా ఆయన పని ఏమిటనంటే ప్రతిరోజు కూడా ఈ రథం యుద్ధం అయిపోయిన తర్వాత రథం నుంచి గుర్రాలను విప్పి వాటి యొక్క ఆ గాయాలన్నింటినీ కూడా ఆ మందు పూసి ఆ శల్యాలు పుచ్చుకుంటే వాటిని కాస్త లాగి వాటికి రోజు స్నానం చేస్తూ గడ్డి వేస్తూ వాటికి మేత పెట్టి ఇదిగో ఇవి ఆయన చేయాల్సిన పనులు, ఇవి ఆ గొప్ప పనులు, ఇవి ఆ శ్రీకృష్ణుడు లాంటి వాడు చేయాల్సినటువంటి పనులు ఇవి అయినప్పటికీ చేశాడు. ఎందుకని, ఆయన యోగేశ్వరేశ్వరుడు కనుక ఈ పని చేయటానికి ఏమాత్రం సిగ్గుపడలా. నాకు ఈ గ్రహచారం ఎందుకు పట్టిందండి, ఈ గుర్రాలని సేవ చేసుకునేటువంటి పని నాకెందుకండి అని ఆయన ముదురు బాదుకోవాల. నేను ఇంతటి వీరుణ్ణే, నా దగ్గర ఇన్ని రకాలైనటువంటి అస్త్రశస్త్రాలు ఉన్నాయే, అసలు నా దగ్గర ఉన్నటువంటి చక్రం లాంటిది ఈ ప్రపంచంలో ఇంకెవరి దగ్గర లేదే, అది కనుక వేస్తే ఎవరి తలకాయన తెగిపోవాల్సిందేనే, ఇంతటి గొప్పవాడినైతే నేను ఆయుధం అనేటువంటిది పట్టడానికి వీలు లేకుండా అనాపగుట్టులా ఉండిపోవాల్సి వచ్చిందే అని ఏమైనా చింతించాడా, లేదు. తనకన్నా అల్పులైనటువంటి వాళ్ళు, తనతోటి ఏమాత్రం సమానం కానటువంటి వాళ్ళు గొప్ప వీరులుగా కోతులు కొడుతూ ఉంటే వాళ్ళ గురించి ఏమైనా అసూయపడ్డాడా, లేదు. ఎలా చెబుతారండి ఈ విషయం, అని మీరు అడగచ్చు. ఎందుకంటే యుద్ధ భూమిలో ఎటువంటి పరిస్థితుల్లో కూడా, అంటే జయం కలిగినా అపజయం కలిగినా, చెరగని చిరునవ్వే ఆయన యొక్క పెదవుల మీద అలా ఆడుకుంటూ ఉండేది. జయము అపజయముతో సంబంధం లేదు, ఎప్పుడు కూడా ఆయన పెదవుల మీద చిరునవ్వు చెదరకుండా ఉంది. ఆ చిరునవ్వే తన యొక్క ఆయుధంగా మకుటం లేనటువంటి మహారాజులా వ్యవహరించాడు. ఆయన సిగ్గుపడేవారికి, చింతించేవారికి, అసూయపడేటువంటి వారికి, నుదురు బాదుకునేటువంటి వారికి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా నిరంతరం అలా చిరునవ్వు ఉంటుందా? అయ్యో వాడు నాకంటే ఎందుకు పనికిరానాడు, పెద్ద గొప్పగా ఉంటున్నాడే అని అనుకుంటే నా మొహంలో చిరునవ్వు వచ్చేస్తా, వాడిని చూసి అసూయపడితే చిరునవ్వు వస్తా. కాబట్టి ఆయన ముఖంలో చిరునవ్వు ఉందంటే ఇవి అసలు ఆయనకి ఏం పట్ల, ఆయనకి ఇచ్చినటువంటి పని ఏదో ఆ పని ఆయన సక్రమంగా చేయటమే అంతే, దాని మీదనే ఉన్నాడు. కాబట్టే మనం ఇదిగో ఇలా చెప్పగలుగుతా ఉన్నాం. శ్రీకృష్ణుడు అంతటి వాడు దేన్ని పట్టించుకోకుండా తనకి ఇచ్చినటువంటి పని తక్కువదా ఎక్కువదా అనేటువంటి భావన లేకుండా అలా ఉండగలిగాడు. ఆ యుద్ధం జరిగినటువంటి 18 రోజులు కూడా యుద్ధరంగం అంతా ఆ సారథి చుట్టూ తిరిగింది. ఏ సారథి చుట్టూ కాదు, శ్రీకృష్ణుడు ఈయన చుట్టూ తిరిగింది. ఏదైనా అవసరం వస్తే ధర్మరాజు వచ్చినా ఆయన్నే సలహా అడుగుతాడు, మిగిలినటువంటి సోదరులు ఎవరైనా ఆయన్నే సలహా అడుగుతారు, ఇంకెవరైనా ఆయన్నే సలహా అడుగుతారు, ఏమి చేసినా ఆయన చుట్టూనే మొత్తం యుద్ధరంగం అంతా కూడా తిరిగింది. భీష్ముని నిరోధించడంలో కానీ, అర్జునుడి యొక్క తేజస్సును వృద్ధి చేయడంలో కానీ, తన మేనల్లుడైనటువంటి అభిమన్యుడి యొక్క మరణంలో కానీ, సైంధవ వధ కోసమని మాయా తిమిరాలు సృష్టించడంలో కానీ, ఘటోత్కజుడి యొక్క వధలో కానీ, ద్రోణ వధలో ధర్మరాజు చేత అబద్ధం ఆడించడంలో కానీ, కర్ణ వధ సమయంలో కానీ శల్యుడిని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడంలో కానీ, దుర్యోధనుడి యొక్క వధ సమయంలో కానీ, అన్ని సందర్భాల్లో కూడా చేయవలసిందేదో చేస్తున్నాడు. చెదరినటువంటి చిరునవ్వుని ఆ పెదవుల మీద లాస్యం చేయిస్తూ ఉన్నాడు. ఇది శ్రీకృష్ణుడి యొక్క గొప్పతనం. అంటే యోగి అయినటువంటి వాడు ఎలా ప్రవర్తిస్తాడో తెలుసుకోవటం కోసమని ఇదిగో ఇక్కడ చెప్తున్నాం. అంటే ఏ రకమైనటువంటి ప్రవర్తన చేసినా, ఏ రకమైనటువంటి పనులు చేసినా, అది ఉన్నతమైనదైనా, నీచమైనదైనా, అల్పమైనదైనా, ఏదైనా సరే, ఆయన ఏమి సిగ్గుపడడు, అయ్యో ఇది చేయాల్సి వచ్చింది అని అనుకోడు, హాయిగా ఆనందంగా చేస్తూ ఉంటాడు. ఆ పనిలోనే అతని యొక్క గొప్పతనం ఏమిటో వ్యక్తమవుతుంది. ఆ పనిలోనే అదిగో అందరు కూడా అతన్ని ఆశ్రయిస్తూ ఉంటారు. దీన్ని బట్టి మనకు ఒక విషయం అర్థమవుతా ఉంది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఒక యోగ సిద్ధుడైనటువంటి వాడు, ఆత్మజ్ఞాని అయినటువంటి వాడు, అన్ని పరిస్థితుల్లో ఏ పనినైనా సరే, ఎంత అల్పమైనటువంటి పనినైనా సరే చేయగలడు. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా అతడు తన సహజమైనటువంటి దివ్యత్వాన్ని మాత్రం విడిచిపెట్టడు. ఎంత అల్పమైనటువంటి పని చేస్తున్నా తన దివ్యత్వాన్ని, అంటే నేను ఆత్మని, నేను పరమాత్మని అనేటువంటి ఆ దివ్యత్వాన్ని మాత్రం విడిచిపెట్టకుండా ఆ ఆత్మానందంలోనే నిరంతరము కూడా రమిస్తూ ఉండగలడని, తన యొక్క స్వస్థితిని తాను మరవకుండా తాను తానుగా ఆత్మగా పరమాత్మగా అలా ఉండగలడని, అదే సర్వదా వర్తమానోపి, అలా ఉండగలడు. సర్వదా వర్తమానోపి అని చెప్పారంటే ఏ పనులు చేసినా సరే ఆ పనులతో మాకేం సంబంధం లేదు, ఆయన నేనే, నేను ఆయనే, ఆయన నాలోనే ఉంటాడు. మయి వర్తతే స యోగి, మయి వర్తతే, ఆ యోగి నాలోనే ఉంటాడు అని ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి ఉపాధులు వదిలినటువంటి జీవుడు, ఉపాధులే లేనటువంటి దేవుడు పరమాత్మ ఒక్కటే అని ఏకత్వాన్ని ప్రదర్శించినటువంటి యోగి, సోహం భావనతో, సోహం భావనతో అంటే సోహం సోహం అని అనుకుంటా కాదు, ఆ భావంతో అంటే అది నేనే, ఆ పరమాత్మ నేనే అనేటువంటి భావనతో, ఆ అనుభూతిలో నిరంతరం ఉంటాడు. ఇదే అసి, ఆ జీవుడు దేవుడిగా అలా నిరంతరం ఉంటాడు. 29వ శ్లోకంలో జీవుడు సాధన చేసి ఉపాధులు తొలగించుకొని తొమ్మ అవుతున్నాడు. 30వ శ్లోకంలో ఉపాధులే లేనివాడు ఎప్పుడు కూడా తాను పరమాత్మగానే ఉంటాడు, తత్ అవుతున్నాడు. మరి 37వ శ్లోకంలో ఆ తత్వం, ఈ తత్, ఆ ఉపాధులు వదిలించుకున్నటువంటి జీవుడు, ఈ ఉపాధులే లేనటువంటి దేవుడు, ఇద్దరు కూడా ఒక్కటే అసి అయి ఉన్నాడు అవుతున్నాడు. దీన్నే తత్వమసి మహావాక్యార్థం అని అంటారు. తత్వమసి మహావాక్యాన్ని వివరించడానికి ఎంతో బ్రహ్మాండమైనటువంటి చాలా కష్టమైనటువంటి ఈ ఈ అర్థాన్ని మూడు శ్లోకాల్లో మనకి చాలా విపులంగా ఇక్కడ తెలియజేయడం జరిగింది. ఈ ఆరవ అధ్యాయం యొక్క ప్రధాన ప్రాధాన్యత ఈ మూడు శ్లోకాల్లో కూడా ఉంది. తత్ ప్లస్ త్వం ప్లస్ అసి, మూడు పదాలతో తత్వమసి అనేటువంటి తయారైంది. కాబట్టి తత్వమసి అంటే అది నీవే అయి ఉన్నావు, నీవే అయి ఉన్నావంటే అది నీవే అయి ఉన్నావు అని అంటే ఉపాధులన్నీ కూడా తొలగించుకున్నటువంటి ఆత్మస్వరూపం అయినటువంటి నీవే త్వం, ఆ తత్ పరమాత్మ. ఆ పరమాత్మ ఎవరో కాదు, ఉపాధులను తొలగించుకున్నటువంటి నీవే అనేటువంటి వివరణని మనకి ఇక్కడ మూడు శ్లోకాల ద్వారా అందిస్తున్నాడు భగవానుడు. ఇలా ఏకత్వాన్ని, సర్వత్రా ఏకత్వాన్ని దర్శించగలిగినటువంటి యోగిని, అంటే ఈ ఆత్మధ్యానంలో నిలబడగలిగినటువంటి యోగిని భగవంతుడు అనేక విధాలుగా ప్రశంసిస్తున్నాడు. ఏమని ప్రశంసిస్తున్నాడో మనం తర్వాత శ్లోకాల్లో చూడబోతున్నాం. ఎందుకని భగవంతుడు ప్రశంసించడం అంటే యోగి యొక్క గొప్పతనం ఏమిటో భగవంతుడు నోటి మీదుగా కనుక వింటే మనం కూడా అటువంటి యోగిని కావాలి అనేటువంటి భావన మనలో కలుగుద్దని, మనకి ప్రోత్సాహాన్ని ఇవ్వటం కోసమని ఆ యోగి ఎంత గొప్పవాడో ఇక్కడ మనకి తెలియజేయబోతామన్నారు. అది మనం రేపు తెలుసుకుందాం.